ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అతినితో ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని రోజులుగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో మొదటి పత్రిక 11 అధ్యాయాల వరకు మనం ముగించుకున్నాం. అయితే 12 అధ్యాయము, 13 అధ్యాయము, 14 అధ్యాయం ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. ఈ మూడు అధ్యాయాలని మనం కలిపి చదివితేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మూడు అధ్యాయాలని మనం విభజించి చదివితే మనకు అర్థం కాదు, అంటే అందులోని ముఖ్యమైన సారాంశం మనకి అర్థం కాదు. ఈ మూడు అధ్యాయాలు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే ఆత్మవరములు మరియు ఆత్మఫలములు. విషయం ఏంటి అంటే 12 అధ్యాయం మొత్తం కూడా పౌలు ఆత్మవరములు లేదా కృపావరములు వీటి విషయం మాట్లాడాడు. 14 అధ్యాయంలో కూడా ఈ ఆత్మవరముల గురించి మాట్లాడుతున్నాడు. అయితే 12 అధ్యాయము, 14 అధ్యాయము ఆత్మవరముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రెండు మధ్యలో ఉన్న 13 అధ్యాయంలో ఈ కృపావరం గురించి ఆపేయదు, ఆత్మవరముల గురించి ఆపాడు. ఇప్పుడు ఆ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్ కంటిన్యూ చేయాలి కదా, దాన్ని ముగించాలి కదా. కానీ అలా కాకుండా ఒక నిమిషం ఆగి వేరే అంశం గురించి మాట్లాడి ఆ తర్వాత మళ్ళా దానికి వెళ్ళాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 12 అధ్యాయానికి, 14 అధ్యాయానికి 13 అధ్యాయంతో ఏదో కనెక్షన్ ఉంది, అందుకోసమే పౌలు ఇక్కడ దాన్ని మాట్లాడి తర్వాత అక్కడికి వెళ్ళాడు. అంటే కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి 12 అధ్యాయంలో ఆత్మవరముల గురించి మాట్లాడుతున్నాడు, 14 అధ్యాయంలో ఆత్మవరముల గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా అది టాపిక్. కానీ ఈ మధ్యలో ఒక అధ్యాయాన్ని, కొన్ని వచనాలని కంప్లీట్గా స్పెసిఫిక్గా రాసి అక్కడ ఏమి మాట్లాడాడంటే ఆత్మఫలములను గురించి మాట్లాడాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మవరములు ముఖ్యమే, కానీ 13 అధ్యాయంలో ఆత్మఫలము కానీ లేకపోతే మళ్ళా 14 అధ్యాయంలో ఆత్మవరములను పొందుకున్నా ప్రయోజనము లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నేను పరిపూర్ణంగా లేఖన భాగంలో కొలకమునుపు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు చాలా సంఘాలు, చాలామంది ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఆత్మవరములు. మై లార్డ్, ప్రభా నాకు ఆత్మవరములను ఇవ్వండి. కొంతమంది వాటి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. 9 కృపావరములు కలిగినటువంటి దైవచనులు, 7 కృపావరములు కలిగినటువంటి దైవచనులు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఒకవేళ మనము అతిశయపడవలసి వస్తే నేను అంటాను, ప్రభు మనకిచ్చిన వాటి విషయమై కాదు, మనము ప్రభువుకి ఇవ్వవలసినటువంటి వాటి విషయమై మనం అతిశయపడాలి. ఉదాహరణకి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు చుట్టూరు పాది చేయబడింది, చక్కగా ఎరువు వేయబడింది, ప్రతి దినము నీళ్లు వేయబడుతున్నాయి, ఆ చెట్టు చుట్టూరు ప్రొటెక్షన్గా కంచె వేయబడింది. ఇప్పుడు ఆ చెట్టు ఒకవేళ అతిశయిస్తే చూసావా ప్రతిరోజు నాకు నీళ్లు పోయబడుతున్నాయి, చూసావా నాకు ఎలా ఎరువు వేయబడిందో, చూసావా నా చుట్టూరు ఎలా పాది ఉందో, చూసారా నా చుట్టూరు ఎలాంటి కంచె ఉందో అని చెప్పి వాటి విషయమే చెట్టు అతిశయపడడానికి వీల్లేదు. ఎందుకంటే వాటన్నిటినీ కూడా తోటమాలి ఏర్పాటు చేశాడు, తోటమాలి ఇచ్చాడు, తోటమాలి చేశాడు. యజమానుడు ఆజ్ఞాపించాడు, ఏ ఆ చెట్టు ఎరువేయి, ఎరువేసాడు. సో ఎరువు వేయబడింది కాబట్టి అది క్రిముల నుంచి ప్రొటెక్ట్ చేయబడింది. కాబట్టి ఎరువును బట్టి ఇక్కడ చెట్టు గొప్పగా ఫీల్ అవడానికి అతిశయపడడానికి వీల్లేదు. యజమానుడు చెప్పాడు, ఏయ్ తీసుకెళ్లి నీళ్లు పోయి చెట్టుకి, చూసారా నాకు నీళ్లు పోయబడుతున్నాయి అని చెట్టు ఆ నీటిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. ఎందుకంటే యజమానుడు ఆజ్ఞాపించాడు, తోటమాలి పనిచేశాడు, వాటన్నిటిని ఇచ్చాడు. అంటే యజమానుడు ఆ చెట్టు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు కాబట్టి ఆ చెట్టుకు ఆ వనరులన్నీ ఇచ్చాడు. దట్ ఈస్ నథింగ్ బట్ కృపావరములు. అయితే ఇప్పుడు చెట్టు ఏం చేయాలి, చెట్టు పని ఏంటి, ఆత్మఫలం ఆత్మవరములను పొందుకున్న చెట్టు ఏం చేయాలి, ఆత్మఫలములను ఫలించాలి. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆత్మఫలములను బట్టి నువ్వు అతిశయించవచ్చు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు నీ విషయం పక్కన పెడితే ప్రభువు దేని బట్టి అతిశయిస్తాడంటే ఆయన నీకు ఇచ్చినటువంటి వరములను గురించి కాదు, నువ్వు ఆయన కోసం ఫలించినటువంటి ఫలములను బట్టి ఆయన అతిశయిస్తాడు. ఇంకా స్ట్రాంగ్గా ఒక స్టేట్మెంట్ చెప్పాలంటే, రేపు నువ్వు తీర్పులో నిలబడినప్పుడు నువ్వు ఎన్ని కృపావరములు కలిగి ఉన్నావు అని అడగడు. ఎన్ని ఆత్మవరములను కలిగి ఉన్నావు, 9 కృపావరములు కలిగిన దైవజనుడువా అని అడగడు. అసలు అది లెక్కలోకి రాదు. మరి ఏమడుగుతాడు, హౌ మెనీ ఫ్రూట్స్ యు బేర్, ఎన్ని ఫలములను నువ్వు ఫలించావు ప్రభా. ఎరువు ప్రభా, డోంట్ స్టాప్ ఎరువు, అది నేను వేసాను అది ప్రభా. నీళ్లు ప్రభా, నీళ్ళు గురించి మాట్లాడద్దు, అది నేను పోసాను. నేను ప్రభా చుట్టూ కంచి ఉంది ప్రభా, దాని గురించి మాట, అది నేను చేసిన పని, నేను చేసిన దాని గురించి చెప్పొద్దు, నువ్వు ఏం చేసావో చెప్పు. ఎందుకు ఈ విషయాన్ని ఇలా నేను నొక్కి చెప్తున్నానంటే, రేపు నువ్వు తీర్పులో నిలబడినప్పుడు ప్రభా ప్రవచన కృపావరం ఉంది ప్రభా నాకు అని అంటే, ఐ స్టాప్ ఇట్, అది నేను నీకు ఇచ్చింది, అది నేను నీకు ఇచ్చింది, దాని గురించి పక్కన పెట్టు, నువ్వు నా కోసం ఏం చేసావు చెప్పు అని అడుగుతాడు. ప్రభా స్వస్థపరిచే కృపావరం ఉంది ప్రభా, అది నేను నీకు ఇచ్చాను, ధనుషం పక్కన పెట్టు, నువ్వు నా కోసం ఏం చేశావు చెప్పు, ఏం ఫలించావో చెప్పు. రేపు నువ్వు తీర్పులో నిలబడినప్పుడు లెక్కలోనికి వచ్చేది నువ్వు పొందుకున్న ఆత్మవరములు కాదు, బట్ నువ్వు ఫలించవలసినటువంటి ఆత్మఫలములు. దాన్నే 13 అధ్యాయంలో పౌలు హైలైట్ చేశాడు. ఆత్మఫలముల్లో ప్రథమమైనది ఏంటి, ప్రేమ. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు ఏం బయలుపరచబడుతుంది, దేవుని ఉన్నతమైన ప్రేమ మనుషుల ఎడల, దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ మనుషుల ఎడల. కాబట్టి అసలు దేవుని వాక్యం, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమే దేవుడు అయి ఉన్నాడు. అందుకోసం ఆత్మఫలముల్లో ప్రథమమైనటువంటిది మొదటిది ఏంటంటే ప్రేమ. పౌలు 12 అధ్యాయంలో కృపావరముల గురించి మాట్లాడుతూ, 14 అధ్యాయంలో కృపావరం గురించి మాట్లాడుతూ 12 అధ్యాయంలో స్టాప్ చేసి ఒక నిమిషం ఆగి, బ్రదర్స్ దిస్ ఈజ్ వాట్ మోర్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ మోర్, ఇది ప్రాముఖ్యమైనది, దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది. ఏంటది, ఆత్మఫలములు. ఆత్మఫలములు ఏమున్నాయి అన్ని పక్కన పెడదాం. మొదటిది ఏంటి, ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా అని చెప్పి 13 అధ్యాయంలో అత్యద్భుతమైనటువంటి నిర్వచనాన్ని పౌలు ప్రేమకి ఇచ్చాడు. అత్యద్భుతమైనటువంటి నిర్వచనాన్ని పౌలు ప్రేమకిచ్చాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆత్మవరములు ముఖ్యమే, కానీ ఆత్మఫలములు ఫలించడం అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు 12వ అధ్యాయం 1వ నేను చదువుతున్నాను. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు సంఘానికి చెప్తా ఉన్నాడు, మీకు ఒక విషయం తెలుసా, పరిశుద్ధాత్ముడు ఆత్మవరాలు ఇస్తాడు. అయితే వాటి గురించి మీరు ఇంకొంచెం స్పష్టంగా తెలుసుకోవాలి. ఆత్మవరాలు లేవని నేను చెప్పడం లేదండి, ఆత్మవరాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ పర్పస్, ఒక ఉద్దేశం ఉంది. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. తర్వాత 2వ వచనంలో, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపించబడితేరని మీకు తెలియను. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, పూర్వము వీళ్ళందరూ కూడా విగ్రహములను పూజిస్తూ వచ్చారు, విగ్రహములను ఆరాధన చేస్తూ వచ్చారు. ఎటు పడితే అటు, అంటే ఏ కొండ దగ్గర చూసినా, ఏ పుట దగ్గర చూసినా, ఏదైనా ఒక విచిత్రంగా కనిపించిన మన పూర్వపు భారతదేశపు పరిస్థితులు మనకు జ్ఞాపకం వస్తాయి. మన తాత ముత్తాతలు మనకు జ్ఞాపకం వస్తారు. ఒక యాప చెట్టుకు పాలిస్తే దాన్ని దేవునిగా పూజించేసేవాళ్ళు, ఒక రాయి వింత ఆకృతిలో ఉంటే దాన్ని దేవుడిగా పూజించేసేవాళ్ళు, ఒక చెట్టు వింత ఆకారంలో ఉంటే దాని చుట్టూ చీరగట్టేసి వెంటనే దాని కింద పసుపు 2 సామ్రాలు కట్టలు వేసేసి చెట్టుని దేవుడు చేసేశారు. ఎటు పడితే అటు, ఎలా పడితే అది అలా, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళు ఆ విగ్రహములను వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ యువర్ పాస్ట్ లైఫ్, అది మీ గత జీవితము. అయితే 3వ వచనంలో, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నా. ఈరోజు మీరు ఒకప్పుడు ప్రతి చెట్టుని ప్రతి పుట్టని పూజించినటువంటి మీరు, ఆరాధించినటువంటి మీరు, ఈరోజు యేసే ప్రభు అని మీ నోటితో ఒప్పుకున్నారంటే అది మీ గొప్పతనం కాదు. ఈవెన్ అది కూడా మీ గొప్పతనం కాదు, అది పరిశుద్ధాత్ముడి గొప్పతనం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి ఆ కార్యము చేయకపోతే మీరు చెప్పలేరు. అంతెందుకు ఇప్పుడు యూదులు ఉన్నారు, యూదులు ఏమంటారు యేసుని, ఆయన శాపగ్రస్తుడు అని అంటారు. ఎందుకని, యూదా ధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తుడు శిలువ మీద వేలాడతాడు, లేకపోతే శిలువ మీద వేలాడినటువంటి వాడు, చెట్టు మీద వేలాడినటువంటి వాడు శాపగ్రస్తుడు. కాబట్టి యూదులు ఈరోజు కూడా అనేక మంది యేసుని శాపగ్రస్తుడు అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆయన చెట్టుకు కొమ్మలకు వేలాడాడు కదా. అందుకని వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని అంటే, వాళ్ళు పరిశుద్ధాత్ముని వారి హృదయంలోనికి, వారి జీవితంలోనికి వాళ్ళు అంగీకరించడం లేదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తే తప్ప మనం అందరం ఒప్పుకోలేము అన్నప్పుడు, సార్ పరిశుద్ధాత్ముడు అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పించేయచ్చు కదా, ఆయనకు ఆ శక్తి ఉంది కదా అని అనుకోవచ్చు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా చేస్తే ఎలా అవుతుందంటే, ఆయన బలవంతంగా మన హృదయంలోనికి వచ్చి మనకి ఇష్టం లేకపోయినా మన హృదయాన్ని ఆయన ఆధీనం చేసుకొని మన హృదయంలో నుంచి బలవంతంగా ఆయన మన చేత ఒప్పించినట్లు అవుతుంది. కానీ ఆయన తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. ఆయన పోలికలో ఒక ప్రధానమైనటువంటిది ఫ్రీడమ్, స్వచిత్తం. ఆ స్వచిత్తాన్ని, ఆ పోలికను ఆయన మనకిచ్చాడు. అందుకోసం ఆయన ఏమంటాడు, నేను హృదయపు ద్వారం నిలుచుండి నేను తట్టుచున్నాను. హూ ఎవర్ ఓపెన్స్, ఎవరైతే ద్వారములు తెరుస్తారో, ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో
నేను అక్కడికి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాను అన్నాడే కానీ, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేయపి నన్ను అంగీకరించిన అంగీకరించకపోయినా నువ్వు తలుపులు తీసిన తలుపులు తీయమని తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేస్తానని అలా అలా అండు. నీ ఇంట్లోకి ఎవరైనా బలవంతంగా నువ్వు వద్దన్నా కానీ తలుపులు నెట్టుకొని లోపలికి వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఫీల్ అవుతావా? డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతావా? చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతావు. ఏంటి వ్యక్తి, నేను కనీసం లోపలికి కూడా రమ్మనకుండానే అడగకుండానే లోపలికి అలా వచ్చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, ఏది పడితే వస్తువులన్నీ తాకేస్తున్నాడు, కొంచెం కామన్ సెన్స్ ఉందా అని అంటాం కదా మనం. నిశ్చేత అలా అనిపించుకోవడం పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేదు. అందుకోసమే ఆయన ప్రతి వ్యక్తి హృదయం తడుతూ ఉంటాడు. ఎవరైతే ఓపెన్ చేసి లోపలికి ఆహ్వానిస్తారో వారితో కలిసి ఆయన నివసిస్తాడు, నివసించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. సో ఆయన వచ్చినప్పుడు ఆయన నీ చేత ఒప్పింపచేస్తాడు, ఆయన నీ చేత ఒప్పింపచేస్తాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఈరోజు అనేక మంది క్రైస్తవులే కానీ నామకార్థ క్రైస్తవులుగా ఉండిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి అంతరంగంలో, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో పరిశుద్ధాత్మునికి అవకాశం కల్పించకపోవడమే. వాళ్ళు క్రైస్తవులా? ఆ క్రైస్తవులే. ప్రార్థనకు వస్తారా? ప్రార్థనకు వస్తారు. ఉదయాన్నే ఆడే కాన్ఫరెన్స్లో పాలి భాగస్థులు అవుతారా? ఆ ఉదయాన్నే ఆడే కాన్ఫరెన్స్ పాలి భాగస్థులు అవుతారు. గంటసేపు వాక్యం విన్నారా? ఓ గంటసేపు వాక్యం విన్నారు. కానీ ఫలితం ఏముండదు, వాళ్ళ జీవితంలో ఏ కార్యం జరుగుండదు, మార్పు చెందుండరు. కొన్నిసార్లు మీరు గమనించండి, మీ ఇంట్లో వాళ్ళు అంటుంటారు, మీ స్థితిని చూసి మీ పరిస్థితిని గమనించినటువంటి వాళ్ళు, ఓ ఉదయం లేస్తే వాక్యం వాక్యం అని చెప్పి సెల్ ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటావు, ప్రతిరోజు వాక్యం వింటున్నావు, ఏం నేర్చుకున్నావు నువ్వు? అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు వాక్యం అయితే వింటున్నావు కానీ ఆ వాక్యం నీ హృదయంలోకి చర్చించబడటం లేదు. బహుశా నువ్వు చెప్పచ్చు, వా ఈరోజు వాక్యం సేవకుడు భలే చెప్పాడు, సూపర్ చెప్పాడు. ఇక్కడ చెప్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి నేనేం చేస్తున్నాను? మధ్యలో ఒక సాధారణంగా సహకరిస్తున్నాను. ఐమ్ జస్ట్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్. మీ ఇంటికి మనీ ఆర్డర్ వస్తే అది పోస్ట్ మ్యాన్ గొప్పతనం కాదు, పంపించడం అని గొప్పతనం. ఆయన పంపించాడు, నువ్వు పొందుకున్నావు, మధ్యలో నేను ఒక పోస్ట్ మ్యాన్. సో కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో కృపావరములు పట్టిను అతిశయించడానికి వీలు లేదు, వాటిని పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఈవెన్ నీ పాపముల నిమిత్తం నువ్వు పశ్చాత్తాపడాలన్నా, నువ్వు ఒప్పుకోవాలన్నాడు పరిశుద్ధాత్మదేవుని కార్యం జరగాలి. అలా జరగాలంటే ఆయన నీ హృదయంలోనికి అంతరంగంలోనికి ఆహ్వానించాలి. ఆయన సహాయంతోనే నువ్వు నీ పాపములను ఒప్పుకోగలవు. చూడండి, మనం కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు మనకే అర్థమైపోతుంది, ఏదో నామకార్థంగా ఫార్మాలిటీగా చేసామంటే చేసాం, కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ప్రార్థన చేయించినప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఆత్మ మూలుగులతో మొరపెడతాము, రోధిస్తాము, కన్నీరు కారుస్తాము. కానీ ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత హృదయం అంతా చాలా తేలికగా నెమ్మదిగా అలా గాల్లో వేరేస్తున్నట్లు ఉంటుంది. ఏంటి ఆ ప్రార్థనకి ప్రార్థనకి వ్యత్యాసం అంటే, ఆ ప్రార్థన నీ పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన, ఈ ప్రార్థన నీ అంతరంగములో నుంచి పరిశుద్ధాత్ముడు పుట్టించినటువంటి ప్రార్థన. అందుకోసమే పరిశుద్ధాత్ముడు అవసరమా? ఎస్. మనం ఏం చేసామంటే పరిశుద్ధాత్మ అనగా అది ఒక సంస్థకు ఒక గ్రూప్కు చెందింది, మనకు సంబంధం లేదు అన్నట్లుగా పక్కన పెట్టేసాం. నో, పరిశుద్ధాత్ముడు అవసరం. ఆయన సహాయము లేకుండా మనము మన ప్రతి తప్పును మన నోటి గుండా ఒప్పుకోలేము ప్రభు సన్నిధిలో. కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియచేయుచున్నాను. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యేసుని ప్రభు అని అంటే లార్డ్ లార్డ్ అనే పదానికి గ్రీక్ భాషలో కురియోస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ కురియోస్ అనేటువంటి పదము ఇక్కడ ప్రభుకి ఏ విధంగా ఉపయోగించారో, పాత నిబంధనలో తండ్రి స్థానంలో కూడా అక్కడ కురియోస్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. కురియోస్ అంటే ప్రభువు, ప్రభువు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కురియోస్ అనేటువంటి పదము పాత నిబంధనలో ఏ విధముగా ఉపయోగించబడిందో క్రొత్త నిబంధనలో కూడా ఆ రీతిగానే ప్రభువు అనేటువంటి పదాన్ని సంబోధిస్తూ ఉపయోగించబడింది. వాస్తవానికి కురియోస్ అనేటువంటి పదము గ్రీకు పదము, నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. అయితే హిబ్రూ భాషలో మరొక పదాన్ని అంటే ప్రభువు లేదా కురియోస్ అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాన్నే హిబ్రూ భాషలో పాత నిబంధనలో లిఖించబడడం జరిగింది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ కానే కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము తర్వాత 4వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే అక్కడి నుంచి పౌలు ప్రత్యేకంగా ఈ కృపావరముల గురించి, ఈ కృపావరములే మనం ఆత్మవరములు కూడా అని అంటున్నాం, ఆత్మవరములు లేదా కృపావరములు అంటున్నాం. సో ఆ పదాన్ని ఒకసారి డివైడ్ చేద్దాం. వరములు అంటే గిఫ్ట్స్, గిఫ్ట్స్ బహుమానాలు. దీన్నే మనం తెలుగు అనువాదంలో అంటే ఈ బిబ్లికల్ డిక్షనరీలో ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే సామర్థ్యాలు, సామర్థ్యాలు. ముందున్న పదం ఏంటి? ఆత్మ వరములు అంటే ఆత్మ అనుగ్రహించేటువంటి వరములు, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి గిఫ్ట్స్, కృపావరములు. కృప అంటే ఏంటి? అర్హత లేని వానికి అర్హత కల్పించేటువంటిదే కృప. సో ఇప్పుడు ఈ వరములు అనేటువంటివి నీకు ఎలా ఇవ్వబడుతున్నాయంటే కృప ద్వారా ఇవ్వబడుతున్నాయి, అందుకు దాని కృపావరాలు అన్నారు. వరములు అనేటువంటివి ఎందుకు ఇవ్వబడ్డాయి, ఎలా ఇవ్వబడ్డాయంటే కృప ద్వారా. ఎందుకు కృప అనే పదం ఉపయోగించబడడం జరిగింది అంటే అర్హత లేని వానికి అర్హత కలిగించేది కృప. ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసి అయ్యి క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా చేర్చబడినప్పుడు, సంఘములో ఒక సభ్యునిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ సంఘక్షేమ అభివృద్ధి కొరకు నీ వంతుగా నువ్వు ఏదో ఒక పని చేయాలి. సో ఇప్పుడు నువ్వు ఏదో ఒక పని చేయాలంటే నీకు ఏదైనా ఒక సామర్థ్యం ఉండాలి. నీకే నీ దగ్గర ఏదైనా ఒక సామర్థ్యం ఉంటే అప్పుడు ఆ సంఘక్షేమ అభివృద్ధి కోసం ఉపయోగపడగలవు. మరిటి చూస్తే నీ దగ్గర అయితే ఏమీ లేదు. అందుకని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే కృపతో, జాలి దయతో, అర్హత లేని నీకు, యోగ్యత లేని నీకు ఒక వరాన్ని ఇచ్చి అబ్బాయి దీన్ని సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించు అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏదో ఒక కృపావరం ఖచ్చితంగా ఇవ్వబడుతుంది, ఇవ్వబడుతుంది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. మీరు ఇక్కడ కొన్ని పదాలను గమనిస్తే ఆత్మ ఒక్కడే, వన్ స్పిరిట్, ఓకేనా? ప్రభు ఒక్కడే, వన్ లార్డ్, వన్ లార్డ్. అదే రీతిగా దేవుడు ఒక్కడే, వన్ గాడ్, వన్ గాడ్, వన్ లార్డ్ అండ్ వన్ స్పిరిట్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎవరి గురించి సంబోధించబడుతుంది? తండ్రి గురించి, ఫాదర్. ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఎవరి గురించి సంబోధించబడుతుంది? సన్. ఆత్మ ఒక్కడే అన్నప్పుడు ఎవరి గురించి సంబోధించబడుతుంది? హోలీ స్పిరిట్. అంటే ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ వన్, ఒక్కరే, ఒక్కరే. వీళ్ళు ముగ్గురు కాదు, వీరు వేరు వేరు కాదు, వీరు ఏకమై ఉన్నారు. ఇది ఒక పెద్ద, ఇది వన్ డే క్లాస్ నిజం చెప్పాలంటే. ట్రినిటీ గురించి అర్థం చేసుకోవాలంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? బట్ మన అంత డెప్త్ గా వెళ్ళడం లేదు, జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నారు. సో ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించినట్లయితే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఓకేనా? పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, నానా విధములైనటువంటి కార్యములు కూడా ఉన్నాయి. కార్యాలు వేరువేరుగా ఉన్నాయి, అంటే పనులు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి, కృపావరములు కూడా నానా విధములుగా ఉన్నాయి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఈ మాటలు అర్థం చేసుకోండి. ఈ ఆత్మవరములు కృపావరములు ఎందుకోసమంట? అందరి ప్రయోజనము కొరకు. అందరూ అంటే సంఘము. కృపావరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి? సంఘము యొక్క అభివృద్ధి కొరకు, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడ్డాయి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి, అంటే సంఘములో ఉన్న ప్రతివానికి, సంఘంలో ప్రతివానికి అనుగ్రహించబడుచున్నది. సో బహుశా నువ్వు చెప్తున్నావేమో, నాకు ఏ కృపావరం లేదు సార్, నాకు ఏ ఆత్మవరం లేదు సార్, ఆమె అన్ఫిట్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, నీకు ఏ కృపావరం లేదు అని అంటున్నావంటే అసలు పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి నువ్వు పరిపూర్ణంగా ఆహ్వానించలేదని అర్థం. సో కృపావరము లేదు అని నువ్వు చింతించడం కంటే కృపావరములు ఇచ్చేటువంటి, అలాగే ఆత్మవరములను ఇచ్చేటువంటి ఆ సోర్స్ని, ఆ పరిశుద్ధాత్మని ముందు నీ హృదయంలోనికి ఆహ్వానించడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన నీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన ఖచ్చితముగా కృపావరాన్ని ఇస్తాడు, కానీ ఏదో ఒకటి ఇస్తాడు. నువ్వు అడిగిందే ఇవ్వకపోవచ్చు, నువ్వు అడిగింది ఇవ్వకపోవచ్చు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నెల్లూరు ఏజీ సుబ్బారెడ్డి స్టేడియంలో పెద్ద విఆర్సి గ్రౌండ్స్లో పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద మీటింగ్స్. అప్పట్లో డీజేఎస్ దినకరన్ అంకుల్ గారు, తర్వాత పాల్ దినకరన్ గారు, ఓకేనా, తర్వాత జోష్ అన్న గారు, వీళ్ళు అప్పట్లో పెద్ద పెద్ద స్పీకర్లు అన్నమాట. తర్వాత ఒక ఆయన కడపలో ఒక ఆయన ఉన్నారు, తర్వాత గుంటూరులో ఒక ఆయన ఉన్నారు, శాంత పాస్టర్ సంథింగ్. సో ఇలా డీజేస్ దినకర్ అంకులు లేకపోతే పాల్ దినకర్ అంకులు వాళ్ళు మెసేజెస్ వింటున్నప్పుడు ఆ గ్రౌండ్లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేయమన్నప్పుడు నేను కూడా ప్రార్థన చేసేవాడిని, ప్రభువా ఆ స్వస్థపరిచే కృపావరం నాకు కూడా ఇవ్వు ప్రభువా, పేర్లు చెప్పే కృపావరం నాకు కూడా ఇవ్వు ప్రభువా అని ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేశాను. కానీ ఈ రెండు కృపావరాలు దేవుడు నాకు ఇవ్వలేదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి చేసిన ప్రార్థన గురించి చెప్తున్నాను. అదేంటి సార్ ఈ రెండు వరములు అని అంటున్నారు, అంటే పేర్లు పిలవడం కూడా వరమేనా అన్న సందేహం ఈ మధ్యలో మీకు సడన్ గా వచ్చిండొచ్చు. క్లారిటీ ఇస్తాను, అది కృపావరముల్లో ఒక వరము కాదు. ఓకేనా? పేర్లు పిలవడం అనేటువంటిది కృపావరము కాదు, అది మనుషులు కల్పించుకున్నటువంటి వరము. ఓకేనా? కాకపోతే నేను అప్పుడు అవి కృపావరాలు అనుకుని నాకు ఇవ్వు ప్రభువా నేను కూడా ఏడ్చి ప్రార్థన చేసేవాడు, కానీ నాకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, ఎందుకు ఇవ్వలేదు అని అంటే చూడండి, ఆయనను ఏడో వచనం అడుగుతున్నాను, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఓకేనా? 11వ వచనంలోకి వస్తున్నాను, ఆయనను వీటినన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ 11 వచనంలో మళ్ళా చదువుతున్నాను, అయినను వీటన్నిటిని అంటే ఆ పైన చెప్పబడిన వాటన్నిటిని, ఆ కృపావరములన్నిటిని, ఆత్మవరములన్నిటినీ, ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే, ఇది అండర్లైన్ చేసుకోండి, తన చిత్తము చొప్పున, నాట్ అకార్డింగ్ టు యువర్ విల్. ప్రభువా నాకు స్వస్థపరిచే కృపావరమివు, ప్రభువా నాకు భాషలు మాట్లాడే కృపావరమివు అని నువ్వు డిమాండ్ చేయడం కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ విష్, అది ఆయన తన చిత్తము చొప్పున ప్రతివానికి. ఈ పాయింట్ కూడా అండర్లైన్ చేసుకోండి, ప్రతివానికి అంటే సంఘములో ఉన్నటువంటి ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు. హూ ఇస్ గివింగ్? హోలీ స్పిరిట్. ఎవరెవరికి? ప్రతివానికి. వీటన్నిటిని అంటే పైన చెప్పబడినటువంటి అన్ని వాటన్నిటిని, 8, 9, 10 వచనాలు ఉన్నవాటి అన్నిటిని తన చిత్తము చొప్పున తనకు నచ్చినట్లుగా ఆయన ఇస్తూ, ఎందుకు ఇస్తున్నాడు? కార్యసిద్ధి కలుగజే ఇచ్చున్నాడు అంటే హీఈస్ డూయింగ్ చర్చ్ అడ్మినిస్ట్రేషన్. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఒక జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మీకు అర్థం కాదని చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క వింగ్ని బాధ్యతను పనప్పగించాడు. ఒక సంఘ కాపరి, ఆ సంఘంలో ఒక స్త్రీని, యూ టేక్ కేర్ ఆఫ్ ద చర్చ్ ఫెలోషిప్, ఉమెన్ ఫెలోషిప్, ఒక యవనస్తుని పిలిచి యూ టేక్ కేర్ ఆఫ్ ద యూత్ ఫెలోషిప్, ఒక ఇంకొక యవనస్తుని పిలిచి యూ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఓకేనా, ఇంకొక వ్యక్తిని పిలిచి యూ టేక్ కేర్ ఆఫ్ ద ఫైనాన్స్ మ్యాటర్స్. సో ఏ విధముగా పనులు అప్పగిస్తాడో పరిశుద్ధాత్ముడు కూడా కృపావరములను తన చిత్తము చొప్పున ప్రతి వానికి, అందరికీ ఒకటే కాదు, అందరిని తీసుకెళ్ళి ట్రెజరర్గా కూర్చోబెట్టడు, అందరిని తీసుకొని వెళ్ళి ఉమెన్ ఫెలోషిప్లో పెట్టాడు, అందరిని తీసుకొని వెళ్ళి యూత్ ఫెలోషిప్లో పెట్టాడు. డివైడ్ చేసి వాళ్ళకి ఆ పనులను, బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఎందుకంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు, నాట్ ఫర్ పర్సనల్ బెనిఫిట్. ఎందుకు? ఏంటి ఆ కృపావరాలు? 8వ వచనం చూద్దాం. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి ఆత్మకార్యములను చేయి శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఎన్నిటి గురించి చెప్పబడింది? 1 బుద్ధివాక్యము, 2 జ్ఞానవాక్యము, 3 విశ్వాసమును, 4 స్వస్థపరచు వరమును, 5 కార్యములను చేయి శక్తియు, 6 ప్రవచన వరములను, ఆ తర్వాత మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా వివిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెక్కే శక్తియు అనుగ్రహించబడ్డాయి. ఇన్ని కృపావరములు, ఇన్ని ఆత్మవరములను ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మదేవుడు. ఎలా ఇచ్చాడు? తన చిత్తము చొప్పున. ఎవరెవరికి ఇచ్చాడు? ప్రతి వానికి. ఎందుకు ఇచ్చాడు? సంఘక్షేమ అభివృద్ధి కొరకు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు, కార్యసిద్ధిని కలిగజేయిచున్నాడు, ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద చర్చ్, సంఘక్షేమాభివృద్ధి కొరకు ఈ కృపావారాలు ఇయ్యబడ్డాయి. కానీ నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి కాదు, నీ పబ్లిసిటీ కోసం కాదు, నీ డబ్బాల కోసం కాదు, నాకు ఇన్ని కృపావారాలు ఉన్నాయి తెలుసా అని చెప్పుకోవడం కోసం కాదు. ఒకవేళ నీకు స్వస్థపరిచే కృపావరం ఉన్నా కానీ దాన్ని బట్టి నువ్వు అతిశయపడ్డానికి వీల్లేదు. నేను అందుకోసం స్టార్టింగ్లో మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. నేను నాకు నీరు పోయబడిందని నేను అతిశయపడ్డానికి లేదు. అది తోటమాలి పని, తోటమాలి చేశాడు. ఎందుకు నీళ్లు పోశాడు? ఎరివేసి ఎరివేయబడింది నేను గొప్పగా అతిశయించబడడానికి వీల్లేదు. ఎందుకు ఎరివేశాడు? నేను ఫలములను ఫలించాలని. సో నీకు ఈరోజు కృపావరములు ఉంటే సంతోషమే, అయితే వాటిని బట్టి నువ్వు అతిశయపడడానికి వీలు లేదు. నువ్వు అతిశయపడవలసి వస్తే ఆత్మ ఫలములను గురించి అతిశయపడాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఒక స్వస్థత జరిగిందా, దాన్ని బట్టి అతిశయపడద్దు. కొంతమంది చాలా సందర్భాలు నేను మాట వింటూ ఉంటాను, సార్ మా చర్చి మామూలు చర్చి కాదు సార్, ఈ చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తే ఏదన్నా జరిగిపోతుంది సార్, ఈ చర్చి అద్భుతం సార్ అని అంటూ ఉంటారు. నేను నవ్వుకుంటూ ఉంటాను, క్రీస్తునందు ప్రభువు దేవుడు ఉంటారా అంటే ఆ చర్చిలో కూర్చొని చేస్తే దేవుడిని ప్రార్థన వింటున్నాడా, నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తే ప్రార్థన వినడా? ఆలోచించేయండి, దేవుణ్ణి ఆ నాలుగు గోడలకు పరిమితం చేశామా? అంటే నీ చర్చిలో మాత్రమే ఆ దేవుని శక్తి ఆ మహిమ ఉన్నదా, ఇతర సంఘాల్లో ఆ మహిమ ఆ శక్తి లేదా? ఆలోచించేయండి. ఇక్కడ ఇండైరెక్ట్గా నువ్వు తెలియకుండానే ఆ మహిమను ఆ గొప్పతనాన్ని నేను ఎవరికి ఆపాదించావంటే ఆ నాలుగు రాళ్ళతో కట్టబడినటువంటి ఆ కట్టడానికి నువ్వు మహిమను ఆపాదించావు. మా సంఘంలో మా చర్చిలో ప్రార్థన చేస్తే ప్రార్థన రాని జవాబులు కూడా ఎన్నో ఉంటాయి, వాటిని గురించి మనం ఎత్తాం కదండి. ప్రార్థన రాని జవాబులు ఎన్నో ఉంటాయి. నేను దిన ఒక దైవజనుడు ఇక్కడ ఒక సీనియర్ సేవకుడు ముస్లిం ట్రైబల్స్ ఆయనే పాపం మొట్టమొదటి సేవకుడు హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయనకి బాగలేకుండా అడ్మిట్ అయిన ప్రసంగం అంతా కలిసి ప్రార్థన చేశారు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాం అందరం కూడా. మేము అప్పటికి నాగాలాండ్లో ఉన్నాం రెండు దినాన, మరి రెండు దినాన మాకు ఈ వర్తమానం వచ్చింది, సీరియస్గా ఉన్నారు, అందరం ప్రార్థన చేశాం. తర్వాత జవాబు వచ్చింది. ఏమని జవాబు వచ్చింది? హీ వాజ్ టేకెన్ టు ద లార్డ్, ఆయన ప్రభు దగ్గరికి కొనిపోబడ్డాడు అని వర్తమానం వచ్చింది. ఇప్పుడు మా ప్రార్థనకి జవాబు వచ్చినట్ట రానట్ట ఏమనుకోవాలి? ఇప్పుడు ఏం మాట్లాడాం, ఇప్పుడు సైలెంట్ అయిపోతాం. కానీ ఇప్పుడు ఆయనకు కానీ బాగైందనుకోండి, ఇంకా దాన్ని గురించి హైలైట్ చేసి వా నేను ప్రార్థన చేస్తే దేవుడు ఇంత గొప్పగా జవాబు ఇచ్చాడు అని మనం హైలైట్ చేసుకుంటాం, మన గురించి గొప్పగా చెప్పుకుంటాం. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడే ఒక క్లారిటీ ఇస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ లెక్క వెళ్ళకుండా. ఇందాక ఒక మాట అన్నాను, చర్చిలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా, ఏ ఇంట్లో ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు విండా? మరలా దీన్ని మీరు మిస్ ఈ పదాన్ని మిస్యూజ్ చేసుకొని నేను చర్చికి ఎందుకు వెళ్ళడం, ఇంట్లో కూర్చొని చేసుకుంటే సరిపోద్దులే, ఆదివారం ఆరాధనకి వెళ్ళాల్సిన పని లేదులే అని అనుకోవద్దు. నేను ప్రార్థన దేవునితో నువ్వు మాట్లాడడం గురించి నేను మాట్లాడుతున్నాను, ఓకేనా? సో దేవుడినితో మాట్లాడడం గురించి కాదు, దేవుడినితో మాట్లా ఇది కూడా సార్ ఇంట్లో కూర్చుంటే దేవుడు మాట్లాడలా, మాట్లాడతాడు. బట్ సహవాసముగా కూడుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆదిమ సంఘములో విశ్వాసులు ప్రతి దినము ఏకముగా కూడుకొనుచు ప్రభువులలో పాలిభాగస్తులవుతూ అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉండిరి. సో ఇది ప్రాముఖ్యమైనటువంటిది, మనం సహవాసముగా కూడుకోవడం. అతను దాన్ని దీన్ని ఇందాక చెప్పిన దాన్ని ఇక్కడికి ఆపాదించవద్దు మీరు. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పదలుచుకుంటున్నానంటే కృపావరములు ఉన్నాయి, అవి పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తము చొప్పున అవసరతను బట్టి ఆయన ఇస్తున్నాడు, ఇస్తాడు కూడా. అది దేని కొరకు అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు. అయితే నువ్వు ఎప్పుడు కూడా వీటిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. నీ పని ఏంటంటే అవి వాటన్నిటిని ఉచితంగా పొందుకున్నావు, దోస్ ఆర్ గిఫ్ట్స్, అవి బహుమానాలు, బహుమానాలు ఉచితంగా ఇవ్వబడ్డాయి. దాని గురించి కాదు నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సింది. ఆ ఇవ్వబడిన తర్వాత నువ్వు ఏ రీతిగా ఫలములు ఫలించావో అది ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ కాన్సన్ట్రేషన్ ఆత్మ వరముల మీద కాదు, ఆత్మ ఫలముల మీద ఉండాలి. సో ఆయన ప్రతి వానికి పంచి ఇస్తున్నాడు, అది బుద్ధివాక్యము కానీ, జ్ఞానవాక్యము కానీ, విశ్వాసము కానీ. మరి యొక్క కొన్ని కృపావరముల గురించి రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఓకేనా? రోమిలకు రాసిన పత్రికలో ఈరోజు ఏం కృపావరాలు అనేది నేను హైలైట్ చేయాలా? కృపావరాలు ఎందుకు, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాల్ని మాత్రమే నేను ముందుకు మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మీరు జాగ్రత్తగా గమనించండి, అపోస్తలు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఒక పుట్టి కుంటువాడు 40 సంవత్సరాలకు పైబడి కుంటువానిగా ఉన్నటువంటి వాడు భిక్షమెత్తుకున్నటువంటి వాడిని అడుక్కుంటే మా దగ్గర వెండి బంగారు లేదు కానీ ఏసునామం ఉన్నది, ఏసునామంలో లేచి నిలువబడి అంటే అద్భుత రీతిగా లేచి నిలబడి అతడు ఎగిరి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించాడు. ఏమండి ఈజ్ దిస్ ఎ స్మాల్ మిరాకిల్? ఒకసారి ఆలోచన చేయండి, ఇదేమన్నా ఒక చిన్న మిరాకిలా? 40 సంవత్సరాలకు పైబడి కుంటివానిగా ఉంటూ భిక్షమె దేవాలయం మెట్ల మీద దగ్గర కూర్చొని భిక్షమెత్తుకుంటున్నటువంటి వాడు ఒక్కసారిగా లేచి నిలవబడి గంతులు వేయడం అంటుంటది, ఇస్ దట్ పాసిబుల్? అసలు ఊహించడానికి వీలవుతుందా? ఈవెన్ ఈరోజు ఇంతగా మెడికల్ కానీ టెక్నాలజీ కానీ డెవలప్ అయినట్టు ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో కనీసం అతను 15 రోజులు ఉండాలి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం 1 నెల 2 నెలల్లో ఆ సివియారిటీని బట్టి ఫిజియోథెరపీ చేయాలి, ఆ తర్వాత చిన్నగా స్టెప్పులు వేసుకుంటూ చిన్నగా కర్ర పట్టుకుని నడుస్తా అట్లా లేచి వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. ప్లస్ వీళ్ళెవరు కూడా పుట్టుకతో కాదు, మధ్యలో ప్రమాదం జరిగినటువంటి వాళ్ళు. కానీ పుట్టుకతో కుంటివాడు 40 సంవత్సరాల పైగాడుగా ఉన్నటువంటి వాడు లేచి నిలబడ్డాడు, ఎంత గొప్ప మేరకు! అసలు దాన్ని ఊహించగలం మనం? దీన్ని ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే పేతురు కానీ యోహాను కానీ తర్వాత మరొక పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇదిగో మేము అక్కడ ప్రార్థన చేస్తే ఒక పుట్టుకుంటివాడు అద్భుత రీతిగా లేచి నడిచాడు తెలుసా అని గొప్పలు చెప్పారా? ఎక్కడైనా ఆ సాదృశ్యాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారా? ఎక్కడైనా సరే ఆ సాదృశ్యం గురించి వాళ్ళు మాట్లాడారా? ఆలోచించేయండి, పేతురు నీడ తగిలితే చాలు అని కొంచెం జనాలు పరుగులు తీసుకుంటూ వెళ్తే నీడ తగిలి స్వస్థతలు జరిగాయి, కానీ పేతురు ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడలేదు. పేతురు ఎక్కడ కూడా చెప్పలేదు నా నీడ పడితే ఎంతో మందికి స్వస్థత వచ్చింది, కాబట్టి మీ ఊర్లో కూడా ఎవరైనా బాగలేని ఉంటే మా ఊరికి తీసుకురండి, నా దగ్గరికి తీసుకురండి, జస్ట్ నన్ను తాకాల్సిన అవసరం లేదు, నా నీడబడితే చాలు అని చెప్పాడా? కొన్ని పౌలు పత్రికలు పేతురు పత్రికలు రాశాడు, 2 పత్రికలు రాశాడు. ఎక్కడైనా సరే ఈ 2 పత్రికల్లో తన ద్వారా జరిగించబడినటువంటి కార్యములను గురించి పేతురు మాట్లాడా, హైలైట్ చేశాడా? నో. దేని గురించి మాట్లాడాడు? వాళ్ళ జీవితాల గురించి మాట్లాడాడు, సంఘక్షేమాభివృద్ధి గురించి మాట్లాడాడు, అంతేకాని కృపావరము అంటే తనకివ్వబడిన కృపావరంతో తను ఏం గొప్ప కార్యాలు చేశాడో దాని గురించి చెప్పలేదు, హైలైట్ చేయలేదు. అంటే వాటిని బట్టి అతిశయపడడం లేదు, అవి అతనికి తోటమాలి చేత ఎరువుగా వేయబడ్డాయి, నీళ్లుగా పోయబడ్డాయి. అది తోటమాలి యొక్క గొప్పతనం, లేకపోతే యజమాని యొక్క గొప్పతనం. అందులో పేతురు గొప్పతనం ఏమీ లేదు, అందులో చెట్టు గొప్పతనం ఏమీ లేదు. కాబట్టి ఒకవేళ నీకున్న ఏదన్నా ఒక్కొక్కవేళ కృపావరాన్ని బట్టి నువ్వు అతిశయపడుతుంటే 1, నువ్వు అతిశయించవద్దు. 2, నీకు కృపావరము లేదనుకోవద్దు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక కృపావరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉంటాడు, దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. 3, పరిశుద్ధాత్మ దేవుడు కృపావరములను తన చిత్తము చొప్పున, తన చిత్తము చొప్పున ఆయన ఇస్తాడు. ఎవరెవరికి? ప్రతివానికి ఇస్తాడు. ఎందుకు కొరకు ఇస్తున్నాడు అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు. ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలి, అది ఉపయోగపడకపోతే అప్పుడు ప్రయోజనం లేదు, వేస్ట్. కాబట్టి క్రీస్తు నందు ప్రేమటం దేవుడారా. ఆ తర్వాత పౌలు శరీరం గురించి, అవయవములను గురించి, లేకపోతే సంఘము గురించి, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి అంటే ఆ శిరస్సుకు తలకు శరీరం మిగిలిన అవయవాలను ఎలాగా అంటుకట్టుబడి ఉన్నాయో అలాగే క్రీస్తు అనేటువంటి శిరస్సుకి మనం అందరము కూడా అంటే విశ్వాసులు అందరము కూడా మనం ఏ విధంగా అవయవములై ఉన్నాం, ఈ కనెక్షన్ ఏంటి అనేటువంటి విషయాల్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటి ఆ భాగాల దగ్గరికి మనము నెక్స్ట్ వీక్ వెళ్దాం, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ దాన్ని టచ్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి
నేను ఇక్కడితో ఆపుతున్నాను. అయితే ప్రాముఖ్యంగా కృపావరాల గురించి మీరు అర్థం చేసుకోండి. కృపావరములు దేవుడిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు, కానీ నువ్వు దాన్ని బట్టి అతిశయపడడానికి వీల్లేదు. కృపావరములు పొందుకున్న నీవు నెంబర్ వన్ నువ్వు ఆత్మఫలాలు ఫలించాలి, నెంబర్ టూ సంఘక్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఉపయోగపడాలి. నేను సంఘక్షేమాభివృద్ధి అని అంటున్నప్పుడు ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద లోకల్ చర్చ్. నేను కేవలం స్థానిక సంఘం గురించి మాత్రమే మాట్లాడలేదు, బట్ సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ సంఘము అనంటే అందుకోసమే కింద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. ప్రతి విశ్వాసి, ప్రతి అవయవము, ప్రతి అవయవము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే విశ్వాసికును ఉపయోగపడాలి, విశ్వాసికును ఉపయోగపడాలి. బహుశా నీకు చక్కగా మాట్లాడగలిగిన వాక్చాతుర్యం కలిగిన గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, యూ షుడ్ బెనిఫిట్ ఫర్ ద అదర్ బిలీవర్. మరొక అవయవానికి నువ్వు ఉపయోగపడగలగాలి, నువ్వు వాళ్ళని బలపరచగలగాలి. అంతేకాని పోతున్న అవయవాల్ని పోనీ అండి, వెళ్ళిపోతే పోనండి, ఏ ఇప్పుడు ఆయన రాకపోతే మనకి ఏమైనా నష్టమా అని నువ్వు చాలా సింపుల్గా చెప్పేసావు. కానీ ఎందుకంటే ఆ పోతన వ్యక్తి కోసం నువ్వేం చేయలేదు కదా. ఆ పోతన వ్యక్తి కోసం ప్రభుగత రక్తం చిందించింది, ప్రభుగత ప్రయాసపడింది, ప్రభుగత వేదన చెందింది, ప్రభుగత కన్నీరు కారుస్తుంది, ప్రభుగత మధ్యవర్తిగా ఉండి తండ్రికి మొరపెడుతుంది. నీదేం పోయింది? అందుకే నువ్వు చాలా పోనండి పోతే పోయాడు. ఏం వాడు పోతే నష్టమా? ఏం ఒక్క కుటుంబం పోతే నష్టమా అని నువ్వు చాలా సింపుల్గా మాట్లాడిస్తున్నావు. కానీ వాళ్ళు పోతూ ఉంటే ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడు. సో కాబట్టి నీకున్నటువంటి కృపావరాలు అవి సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలి. కానీ అంటే ఇంకా వాళ్ళని వెనక్కి తీసుకొని వచ్చే విధంగా, వాళ్ళని స్థిరపరిచే విధంగా, వాళ్ళని నిలబెట్టే విధంగా, నిలబెట్టడం కోసం అవసరమైతే నువ్వే ఒక స్టెప్ డౌన్ అయ్యి వాళ్ళు వెనక్కి తీసుకొని నిలబెట్టేవానిగా నువ్వు ఉండాలి. కానీ సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలి. కానీ సంఘాన్ని విభజించి నాశనం చేసి పతనం చేసేదానికి నీకే ఉన్న కృపావరాలు ఉపయోగపడవు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పాటలు అంటే చాలా ఇష్టం నాకు. వాయిద్యం వాయిస్తూ పాట పాడడం అంటే చాలా ఇష్టం నాకు. నేను చాలా సందర్భాల్లో కానీ నేను పాటలు పాడను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను పాటలు పాడితే నా పక్కనటువంటి వాళ్ళు ఎవరైనా సరే నాకు ముందు రెండు చేతులకి దండం పెట్టి దండం పెడుతున్నారా, నువ్వు ఆపురా బాబు, నీ మేము వినలేకపోతున్నారా అనేవాళ్ళు. డ్రమ్స్ కొట్టేవాళ్ళు కూడా మా యూత్ వాళ్ళు మేము పాడుతుంటే మధ్యలో ఆపేసి నా పాటకు ఆపేసి పాడుకోరా, నీ ఇష్ట ప్రకారం నువ్వు పాడుకో, ఒక తాళం ఉండదు, ఒక రాగం ఉండదు, మమ్మల్ని చంపడానికి రావడం వచ్చేది అనేవాళ్ళు. దెబ్బకి అసలు పాడడం ఆపేసా నేను. ఎవరైనా పాడుతూ ఉంటే అద్భుతంగా అలా చూస్తూ తన్మయత చెందుతూ ఉండేవాడిని. నాకు ఆ గిఫ్ట్ లేదని చాలాసార్లు బాధపడ్డాను నేను. ఎందుకు ఇవ్వలేదు ప్రభావం అని అనుకున్నాను. ఈవెన్ నేను సంఘ పరిచయంలో చిల్డ్రన్స్ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అయ్యో నాకు ఆ గిఫ్ట్ లేదు ప్రభా అని చెప్పి నేను చాలాసార్లు బాధపడ్డాను. నాకు లేదే, కనీసం నేను సంఘంలో కంజర కొట్టడానికి కూడా పనికిరానే, కంజర కాదు కదా, కనీసం నేను చప్పట్లు కొట్టడానికి కూడా పనికిరాను. మీరు పాడుతున్నప్పుడు నేను చప్పట్లు కొట్టానంటే మీరు మధ్యలో పాట ఆపేస్తారు. అలా ఉంటుంది, అలా ఉంటుంది. ఒకవేళ నేను ఎవరితోనో పాడాలి అంటే నా ఎదురుగా ఎవరైనా పాడుతున్నారు అనుకోండి, వాళ్ళ పెదాల వైపే చూస్తూ ఉంటాను నేను. వాళ్ళ పెదాల వైపు చూస్తూ పాట పాడేవాడిని. ఎందుకంటే మళ్ళీ నేను ఆ టైమింగ్ తప్పి వీళ్ళందరూ టైమింగ్ తప్పదు దాన్ని. అది నా పరిస్థితి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూర్చొని బాధపడతా ఉన్నాను. ఒకనొక రోజు నెలలో ఉన్నాడు నన్ను సేవకునికి ప్రోత్సహించినటువంటి దైవ సేవకుడు డేవిడ్ దయాసాగర్ పాస్టర్ గారు హెబ్రోన్ చర్చి. ఆయన ఒక మాట అన్నాడు నాతో, అజయ్, ప్రతి ఒక్కరికి హీ విల్ గివ్ వన్ గిఫ్ట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద చర్చ్, నాట్ ఫర్ యువర్ పర్సనల్ సేక్. కాబట్టి బెటర్మెంట్ ఆఫ్ ద చర్చ్ కాబట్టి ఆయన నీకు వేరే గిఫ్ట్ ఇచ్చి ఉంటాడు. నీకు ఇవ్వబడినటువంటి గిఫ్ట్ గురించి నువ్వు కూర్చొని చింతించడం వల్ల ప్రయోజనం లేదు, నువ్వు ఆడడం వల్ల ప్రయోజనం లేదు. బట్ వాట్ హీ హాస్ గివెన్, ఆయన నీకు ఏది ఇచ్చాడో దాన్ని నువ్వు ఐడెంటిఫై చేసి దాన్ని నువ్వు సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించు. ఆయన మాటన తర్వాత నాకు ఆదరణ వచ్చింది. చాలా సంవత్సరాలుగా నేను చాలా దిగులు పడిపోయేవాడిని, బాధపడిపోయేవాడిని, నాకు ఏ గిఫ్ట్ లేదు, ఐఎమ్ వేస్ట్ 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 అని. క్రీస్తునందు ఎస్ రియల్లీ వీఆర్ వేస్ట్, రియల్లీ వీఆర్ వేస్ట్. మనం ఎందుకు పనికిరాం? పనికిరావు కాబట్టే, మనకి ఏ అర్హత లేదు కాబట్టే ఆయన అర్హతను కల్పించాడు. ఇంకా చెప్పాలంటే పన ఏ ఇల్లు గిడ్డంతా చెక్కేసాయి అని చెప్పి వదిలేలే మనల్ని. ఆ గిడ్డి చెక్కడానికి అవయవాలు క్షమించండి ఈ వస్తువులను ఇచ్చాడు మనకి. ఇదో ఈ పార తీసుకుని ఈ పారతో దాని చెక్కు ఆ పొలాన్ని చెక్కు, ఇదో గడపార తీసుకెళ్ళి దీంతో ఆడ తొవ్వు. మీకు అర్థమవుతుందా? సో జస్ట్ నీకు సంఘంలో పనిచేయమని చెప్పలేదు, దానికి ఆ పనిచేయడానికి నీకు పనిముట్లు ఇచ్చాడు. అవే కృపావరాలు, అవే ఆత్మవరాలు. సో యజమానుడు నీకు పనిముట్లు ఇచ్చాడు కదా, ఆ పనిముట్లను బట్టి ఆయన దగ్గర గడ్డ పారంది నా దగ్గర పారందని గర్వించడానికి హెచ్చించుకోవడానికి వీల్లేదు. వాటిని ఉపయోగించి నువ్వు ఎంత పని చేసావు. యజమానుడు వచ్చినప్పుడు నీకు ఏమేమి పనిముట్లు ఇవ్వబడ్డాయరా ఆయన అడగడు. యజమానుడు వచ్చినప్పుడు నీకు ఇవ్వబడిన పనిముట్లతో నువ్వు ఎంత పని చేసావు, నీ వ్యక్తిగతం కోసం ఉపయోగించుకున్నావా, నీ పబ్లిసిటీ కోసం, లేకపోతే సంఘక్షేమ అభివృద్ధి కొరకు వాటిని ఉపయోగించావా, ఇవి లేపు రెక్కలోకి రాబడతాయి. కాబట్టి నేను అలా చింతిస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్ను ప్రోత్సహించి ఆయన నాకు చెప్పిన మాట అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? అప్పుడు దాకా నాకు నాకు ఏమి ఇవ్వలేదు, దిగులుపడ్డాను. బట్ నాకు అర్థమైంది ఈ విల్ గివ్ అట్లీస్ట్ వన్, కొంతమందికి రెండు మూడు కూడా ఇస్తారు అవసరతను బట్టి. సో నాకేమి ఇచ్చావు ప్రభా అని అడిగినప్పుడు అప్పుడు ప్రభు నాకు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. వాటిని సంఘక్షేమభివృద్ధిలో నేను ఉపయోగించడానికి నేను ప్రయత్నం చేశాను. ఈరోజు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ సంఘక్షేమభివృద్ధి కొరకు ఉపయోగపడతా ఉన్నాయి. సో మీరు కూడా మీకు ఇవ్వనటువంటి కృపావరం ఏంటో ప్రభుని అడిగి తెలుసుకొని ప్రార్థన చేసి వాటిని సంఘక్షేమభివృద్ధి కొరకు ఉపయోగించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను.